ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము అధ్యాయం 6 శ్లోకం 15 యదుకులము ప్రభాస తీర్థమునకు పోయినటువంటి అధ్యాయము 15 శ్లోక యస్యేషి హేతు హృదయ స్థిత సంయమానం యస్యాషి హేతు హృదయ స్థితి సంయమానం అవ్యక్త జీవ మహతామపి కాలమాహు అవ్యక్త జీవ మహతామపి కాలమాహు సోయం త్రినాభిరఖిల అపచయే ప్రవృత్త సోయం త్రినాభిరఖిల అపచయే ప్రవృత్త కాలోగభిరరయ ఉత్తమ పురుషస్య కాలోగభిరరయ ఉత్తమ పురుషస్త్వం అస్యేషి హేతు హృదయ స్థిత సంయమానం అవ్యక్త జీవ మహతామపి కాలమాహు సోయం త్రినాభిరఖిల అపచయే ప్రవృత్త కాలోభిరరయ ఉత్తమ పురుషస్త్వం బాబు భాష్యం చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద్ భావము. నీవే ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు కారణవు. కాలరూపమున నీవు ప్రతి కాలరూపమున నీవు ప్రకృతి యొక్క వ్యక్తావ్యక్త స్థితులను క్రమపరిచి ప్రతి జీవుని నియంత్రింతువు. నాభిత్రయ కాలముగా నీవు నీ అగోచరముగు కార్యములచే సమస్తము నశింపజేయుదువు. ఆ విధముగా నీవు దేవదేవుడవై ఉన్నావు. భాష్యము గభీరరయ అగోచరముగు గతి బలమును పదము ప్రధానమైనవి. ప్రకృతి నియమానుసారము మన దేహములతో పాటు అన్ని వస్తువులు క్రమముగా క్షీణించుటను మనము గమనించవచ్చును. ఈ ప్రకారము క్షీణించుట యొక్క దీర్ఘకాల ఫలితములను మనము గమనించగలము, గాని అది జరిగే విధానము తెలుసుకునలేము. ఉదాహరణకు జుట్టు లేదా గోళ్ళు ఎలా పెరుగుతున్నాయో మనం చూడలేము. వాటి మొత్తము పెరుగుదలను మనం గమనించగలమే గాని క్షణక్షణము ఆ పెరుగుదలను అనుభూతమరుచుకునలేము. అట్లే ఇల్లు క్రమంగా చెడిపోయి చివరకు కూల్చివేత వరకు వచ్చును. అది ఏ విధంగా జరుగుతున్నదనేది విషయమును మనము క్షణక్షణము గమనించలేనప్పటికీ సుదీర్ఘ కాలంలో ఇల్లు పాడవటను మనము నిజముగా చూడవచ్చును. అనగా క్షీణించుట లేదా చెడిపోవట యొక్క ఫలితములను మనం అనుభూతమరుచుకున్నమే గాని అది ఎట్లు జరుగుతున్నదో అగోచరమే అయ్యుచున్నది. కాలరూపంలో భగవంతుని యొక్క అద్భుత శక్తి ఇదియే. సూర్యగమనం యొక్క జ్యోతిర్గమనం బట్టి సంవత్సర కాలము 3 భాగములుగా విలింపబడినది. త్రినాభి అన్న పదము సూచించును. మేషము, మిథునము, వృషభము, కర్కటకము, సింహము, కన్యా, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము అన్నవే ఈ 3 భాగములు. ఉత్తమ పురుష అను పదము భగవద్గీత అందు ఇట్లు వినింపబడినది. యస్మాత్ చరమతితో మహక్షరాదపి సోత్తమం అతోస్మి లోకే వేద చ ప్రదీతం పురుషోత్తమ. చర అక్షర పురుషులకు అతీతుడు ఉత్తమోత్తముడు అగుడచే నేనే జగత్తునందు వేదములందు పురుషోత్తముగా ప్రసిద్ధినొందితిని.
ఓం అజ్ఞానా తిమిరాందశ జ్ఞానాంజనా శలకాయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదంత స్వామి నితనామనే నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి దినము, కార్తీక మాసం, కార్తీక దామోదర మాసం ప్రారంభం. అదే సమయంలో శ్రీమాన్ మురారి గుప్తా యొక్క తిరుభవ దినోత్సవము ప్లస్ శ్రీమద్ భాగవత శ్లోకము మనం ఎంత వీలో అది చర్చిస్తాము ఈరోజు. ముఖ్యంగా నేను ఈరోజు ఆ యొక్క శ్రీమద్ భాగవతంలో నుంచి తర్వాత మురారి గుప్త గురించి మీకు వివరించాలని చెప్పి అనుకుంటున్నాను. సమయాన్ని బట్టి కార్తీక మాసం కూడా మనం చర్చిస్తాం. ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ 11th కంటలో 11వ స్కందంలో మనం ఈ యొక్క కృష్ణుని యొక్క అవతారం మొదటిలో దేవతలంతా కూడా వెళ్ళి పాలసముద్రంలో ప్రార్థిస్తారు. పాలసముద్రం దగ్గర వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తారు, కృష్ణుని ప్రార్థించి ముఖ్యంగా భూమాత ఆమె బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మను ప్రార్థిస్తే బ్రహ్మ మిగిలిన దేవతలంతా కూడా క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి భూమాతకి భారమైంది, భూమంతా కూడా భారమైంది అన్నమాట. ఆ మొయలైనటువంటి పరిస్థితి అప్పుడు వెళ్ళి దేవతలంతా కూడా క్షీరసాగరం దగ్గర భగవంతుని ప్రార్థించారు, భగవంతుని అవతరించమని చెప్పి భగవంతుని అవతరించారు. ఇప్పుడు మళ్ళీ ప్రార్థిస్తున్నారు, మళ్ళీ తిరిగి ఆయన్నే వెళ్ళమంటారు, అంటే ఆయన పని అయిపోయింది ఇక్కడ. కాబట్టి మళ్ళీ ఇక్కడ ద్వారకకు వచ్చి అదే దేవతలు రమ్మని చెప్పి ప్రార్థించారు. అదే దేవతలు మళ్ళీ ద్వారకు వచ్చి బ్రహ్మ శివ ఆ దేవత అందరు దేవతలు వచ్చి ఇక్కడ కృష్ణుని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. ఓ కృష్ణ, నువ్వు వచ్చినటువంటి పని అయిపోయింది, నువ్వు దేవాది దేవుడివి, నువ్వు ఇది వచ్చి మృత్యులోకము, ఇది భయంకరమైన ప్రపంచము, పాపులైనటువంటి ప్రపంచము, ఇక్కడ మీ పని అయిపోయింది, మీరు స్వధామానికి వెళ్ళి మీ భక్తులతో పాటు మీరు మీ లీలల్లో మీరు నిత్యం కావచ్చు అని చెప్పి వాళ్ళు భగవంతుని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఈ యొక్క ప్రార్థనలే ఇవి మనం చూస్తున్నాం అనమాట. ఇది భగవంతుని ప్రిపేర్ ఈ 11th కంటలో భగవంతుని యొక్క అంతర్ధానానికి. జన్మ కర్మచమే దివ్యం, ఇది జన్మ కర్మచమే దివ్యం అంటే భగవంతుని ప్రార్థిస్తే వాళ్ళు వచ్చారు, భగవంతుడు వచ్చాడు. మళ్ళీ భగవంతుని ప్రార్థిస్తే వాళ్ళు భగవంతుడు తిరిగి సుధామనికి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆయనంతా దివ్యమైనటువంటి కర్మలు. మనం చేసేది మన యొక్క జన్మ, మనం చేసే పనులు దివ్యమైనటువంటి కాదు, కర్మైనా దేవనేత్రైనా. మనం వచ్చి ఏ మనం నిర్ణయించుకునేదానికి మనకు శక్తి లేదు. ఏ దేశంలో జన్మ తీసుకోవాలి, ఏ జాతిలో జన్మ తీసుకోవాలి, ఏ తల్లిదండ్రులు జన్మ తీసుకోవాలని చెప్పి మనం నిర్ణయించలేం. ప్రకృతికి అనుగుణంగా దైవం భగవంతుని యొక్క ఆధీనంలో మన యొక్క కర్మకు తగ్గట్టుగా మన జన్మ వస్తుంది అనమాట. కర్మేనా దైవనేత్రేనా, కర్మ మన కర్మను బట్టి దైవనేత్రేనా భగవంతుని యొక్క సన్నిధానంలో భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు మనకు జన్మ వస్తుంది అనమాట. బట్ భగవంతుడు అట్లా కాదు, భగవంతుడు నిర్ణయించుకోగలడు ఈ తల్లిదండ్రుల దగ్గర ఈ ప్రదేశంలో నేను జన్మ తీసుకుంటాను. కాబట్టి ఆయన వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి దేవతలు ఇక్కడ ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైన శ్లోకం. దీంట్లో ముఖ్యంగా భగవంతుణ్ణి కాల ప్రతినిధిగా, కాలం నువ్వే కాలం అని చెప్పి వాళ్ళు కీర్తిస్తున్నారు. కాలాన్ని నువ్వే, కాలం అంటే అన్నిటిని నాశనం చేసేటువంటి కాలాన్ని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. నేను కాలాన్ని సర్వాన్ని నాశనం చేసేటువంటి కాలాన్ని అని చెప్పి ఆయన వివరిస్తారు. ఇక్కడ దేవతలు కూడా అదే చెప్తున్నారు, కృష్ణుని గ్లోరిఫై చేస్తూ కీర్తిస్తూ, ఓ కృష్ణ నువ్వు కాలపురుషుడివి, సర్వాన్ని నువ్వు నశింపజేస్తావు. మనకు తెలియదు అనమాట ఈ మాయా అనేది ఎంతో శక్తివంతమైంది. ఇప్పుడు ప్రభుపాద గారు మంచి భాష్యం ఇచ్చారు ఇక్కడ, మనకు తెలియదు వెంట్రుకలు పెరిగేది మనం చూడగలుగుతామా, చూడలేము. అయితే దాని ఫలితాన్ని మాత్రం మనము పెరుగుతున్నాయి కదా, గోర్లు పెరుగుతున్నాయి, వెంట్రుకలు పెరుగుతున్నాయి, వీటిని మనం చూడలేము ఎట్లా పెరుగుతున్నాయని చూడలేము. అయితే పెరిగింది మనము, దాని యొక్క ఫలితాన్ని మనము చూడగలం. లైక్ ఇల్లు కూడా, ఇల్లు నిర్మిస్తారు, అది నిర్మించిన తర్వాత ఏమవుతుంది, క్షీణిస్తూ వస్తుంది అనమాట. ఒక రోజుకి ఏమవుతుంది, అది పూర్తిగా పాడైపోతుంది, తీసేయాలి. ఆ పాడైపోయేటువంటి విధానాన్ని మనం చూడలేం, క్షణక్షణం ఏ విధంగా పాడైపోతుందని చెప్పి చూడలేం. చివరికి దాని వినాశనాన్ని మాత్రం మనము, ఇదంతా కూడా కాల ఆధీనంలో జరుగుతుందని చెప్పి దేవతలు వివరిస్తూ ఉన్నారన్నమాట. కాల సర్పము అని చెప్తారు. కాల సర్పం ఏం చేస్తుందంటే అది మింగివేస్తుంది అనమాట. సర్పం ఎట్లా మింగుతుందో కాల సర్పము అంటారు. కాల సర్పం అంటే ఎందుకు దీన్ని సర్పంతో పోలుస్తున్నారంటే మనకు అది యొక్క అనుభూతి లేదు. కొన్ని సర్పాలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద సర్పాలు మహాభారతంలో వివరిస్తారు. భీముడు వెళ్తాడనమాట గంధమదన పర్వతం దగ్గర, వెళ్ళి అతను ఎంతో శక్తివంతుడు, వెళ్తూ ఉంటాడు. అయితే అతను తెలియకుండానే అతను బంధించి పడిపోయింటాడు ఆ సర్పం చేతిలో. అది చిన్నగా పట్టుకుంటుంది అనమాట, నీకు తెలియనే తెలియదు పట్టుకుంటుంది. నందమహారాజు కూడా శివరాత్రికి ఒకసారి శివుని దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళు జాగరణం చేస్తుంటారు. జాగరణం చేసిన తర్వాత మరుసటి రోజు ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకుని కళ్ళు తీసే లోపల అర్థం వరకు సర్పము మింగివేసింది. ఈ సర్పము, ఇది ఎంతో శక్తివంతమైనటువంటి సర్పము, అది కొండచిలువ అని చెప్పంటారు, పెద్ద పెద్ద కొండచిలువ. అవి ఎట్లా పట్టుకున్నాయంటే మింగేసిన తర్వాత నువ్వు పూర్తిగా దాని బంధన, దాన్ని పూర్తిగా చిక్కిపోయింటావు, నువ్వు తగలకపోయింటావు దాని నోట్లో. అప్పుడు తెలుస్తుంది నేను తగలకపోయినానని, అంతదాకా నీకు తెలియదు అనమాట. అంత జాగ్రత్తగా పట్టుకుంటుంది అనమాట, నీకు తెలియదు, తెలుసు చిన్నగా మింగేస్తుంది. దాన్ని పూర్తిగా దాని ఆధీనంలో తెచ్చుకున్న తర్వాత నీకు తెలుస్తుంది నువ్వు సర్పం నోట్లో ఉన్నాయని. నేను గమనిస్తూ ఉంటుంది దూరం నుంచి, అది ఆ పాము ఎట్లా చేస్తుందంటే అప్పటికప్పుడు వచ్చి నేను పట్టుకోదు, అది దూరంగా నేను గమనిస్తూ ఉంటుంది. బాగా నువ్వు ఎగురుతూ ఉంటావు, రకరకాలుగా చేస్తుంది, చూస్తావు కదా జనాలు అంతా రకరకాల పనులు చేస్తుంటారు అనమాట. అయితే వెనకనేముంది, సర్పం. సర్పం అంటే కాలం. ఈ కాలం ఏ విధంగా ప్రభుపాదం చెప్తున్నా, క్షణక్షణము ఈ ఇల్లు అనేది, ఈ వస్తువు అనేది, భౌతిక వస్తువు అనేది క్షణక్షణం అది పాడవుతూ వస్తుంది. పాడేది మనం చూడలేం, అయితే చివరి ఫలితాన్ని మనము చూడలేం. అదేవిధంగా క్షణక్షణం మనం కాలం చేత మింగబడుతూ ఉన్నాం. ఒకరోజు చనిపోతాం అనమాట, శరీరం మృతది. ఇప్పుడు అది శ్మశానంలో మనం మింగేసి ఉంటుంది అనమాట, అంటే కాలం అనేది మనల్ని శరీరం వదిలేసింటాం. ఇది ఫలితం అనమాట. అది మింగేటువంటి ఆ కాలం యొక్క ప్రభావాన్ని మనం చూడలేం. ఈ పాము పట్టుకునేది కూడా మనం చూడలేం, అందుకే దీని కాల సర్పము అని చెప్పి చెప్తున్నారు. పాము ఏ విధంగా పట్టుకునేస్తుందో కొద్ది కొద్దిగానే పట్టుకుంటుంది అనమాట, ఒకేసారి పట్టుకోదు, అది చిన్నగా పట్టుకుంటుంది అనమాట. ఫినిష్ ఇది చాలా శక్తివంతమైంది కాలం అనేది. మనకు తెలిసి శ్రీమద్ భాగవతంలో ఈ కాలం గురించి వివరిస్తున్నాను అనమాట, మీకు తెలుసుకోవాలని చెప్పి ఈరోజు నేను దాన్ని చర్చించాను. కాలం అనేది ఎంతో శక్తివంతమైంది. కాలాన్ని ఎట్లా దాన్ని కొలుస్తారు శ్రీమద్ భాగవతంలో వెల్లించినారనమాట. మనకు తెలిసి కాలం దేంతో ప్రారంభమవుతుంది, దేంతో ప్రారంభమవుతుంది, సెకండ్, సెకండే కదా మనకు తెలిసి, ఒక సెకండ్, సెకండ్తోనే కదా. దానికంటే ఏమన్నా మిగతా తెలుసా మనకి, 60 సెకండ్లు ఎంత అవుతుంది, ఒక నిమిషము, 60 నిమిషాలు గంట. బట్ వేదిక కాలమాన ప్రకారము ఇది ఒరిజినల్ గా మన వేదాలు ఇచ్చినటువంటి కాలం అనమాట. దీన్ని దేంతో కొలుస్తారంటే తృతి, వేద, లవ, నిమిష, క్షణ, కక్ష, లఘు, దండ, ప్రహర, అట్లా దీన్ని కొలుస్తారనమాట. ఈ కాలాన్ని ఈ పదాలతో మనం ఎట్లా సెకండు, నిమిషము, గంట అని మనం చెప్తాము, వేద కాల ప్రమాణము ఈ విధంగా చెప్తాము. కాలం అనేది కూడా ఒక భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క ప్రతినిధి. కాల పురుష, భగవంతుని కాల పురుషుడు అంటాడు ఆయన. అది కూడా భౌతికమైనటువంటి, ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం అనేది లేదు, భౌతిక ప్రపంచంలోనే కాలం అనేది ఉందన్నమాట. ఇది కూడా భగవంతుడే, కాలం అంటే భగవంతుడే. ఇది కూడా ఒక భూమి, అగ్ని, వాయువు, జలం ఎట్లుందో ఈ కాలం కూడా ఒక భౌతికమైనటువంటి మూలికం అనమాట. భగవంతుని యొక్క, భగవంతుడే కాలం అంటే భగవంతుడే. ఇక్కడ వేదాల్లో ఏం చెప్తున్నా అంటే ఇది ఒక తృతి నుంచి ప్రారంభమవుతుంది. వేదాల్లో కాలాన్ని వన్ తృతి అంటారనమాట. తృతి అంటే 8/13,500 భాగం అనమాట. 8/13,500 మనం ఒక సెకండ్ని 8/13,500 గాని చేసినట్లయితే ఒక సెకండ్ని అంత డివిజన్ చేయాలన్నమాట మనం. దాన్ని ఏమంటారు, ఒక తృతీయ అని చెప్పంటారు అనమాట. 8 బై
13,500 అన్నమాట. దీన్ని వన్ తృతీయ అని చెప్పి అంటారు. వన్ వేద అంటే 8/135 సెకండ్. ఒక సెకండ్ ని 8/135 కానీ చేసినట్లయితే, భాగించినట్లయితే, డివిజన్ చేసినట్లయితే అది ఎంత అవుతుంది? ఒక వేద అవుతుంది అన్నమాట. తర్వాత వన్ లవ, మనం అంటే కదా లవ మాత్ర సాధు సంఘ, లవ లవ అంటే గన 8/45 సెకండ్ అనమాట. ఒక సెకండ్ ని 8/45 భాగాలు చేస్తే అది ఎంత అవుతుంది? ఒక లవ అవుతుంది అనమాట. వన్ నిమిష, వేదకాలం ప్రకారం వన్ నిమిష అంటే 8/15 సెకండ్ అనమాట. 8/15 సెకండ్ అని 8/15 భాగాలుగా చేస్తే ఒక సెకండ్ అని అదేమవుతుంది? ఒక నిమిషం అవుతుంది. ఒక క్షణ, ఒక క్షణ అంటే 8/5 సెకండ్ అనమాట. అది ఒక క్షణ, 8/5 సెకండ్. వన్ కాస్త అంటారనమాట. కాస్త అంటే 8 సెకండ్స్ వచ్చి వన్ కాస్త వేదకాలం ప్రకారం. వన్ లఘు, లవ వేరే వన్ లఘు వేరే. వన్ లఘు వచ్చి 2 నిమిషాలు, 2 నిమిషాలు వచ్చి వన్ లఘు. వన్ దండ 30 మినిట్స్, 30 నిమిషాలు అయితే ఒక దండ అవుతుంది అనమాట. వన్ ప్రహర, వన్ ప్రహర, వన్ ప్రహర వచ్చి 3 గంటలు, 3 గంటలు వచ్చి ఒక ప్రహరం. అట్లా 12 గంటలు లైక్ వన్ ప్రహర వచ్చి 2 గంటలు, 2 ప్రహరాస్ వచ్చి నో సారీ వన్ వన్ పక్ష వచ్చి సారీ వన్ ప్రహర వచ్చి 3 గంటలు, 1 డే వచ్చి 12 అవర్స్ అంటే 12 గంటలు వచ్చి మామూలు మన గంటల ప్రకారమే 12 గంటలు ఒక రోజు అయితే 12 గంటలు రాత్రి కూడా. అటువంటివి 15 రోజులు ఏంటంటే ఒక పక్ష అవుతుంది అనమాట. ఒక పక్షం అని చెప్పంటారు, 15 డేస్ ని ఒక పక్షం అంటారు. అట్లా 2 పక్షాలు వచ్చి 1 నెల అవుతుంది, 2 పక్షాలని 1 నెల అని చెప్పంటారు. అట్లా నెలలు 12 కలిస్తే 1 సంవత్సరము. అట్లా సంవత్సరాలు 100 సంవత్సరాల ప్రకారము మనిషి కలియుగంలో జీవిస్తారని చెప్పి శాస్త్రాలు చెప్పినారు. అయితే వాళ్ళ యొక్క పాప ఫలితాల వల్ల, వాళ్ళు చేసేటువంటి యొక్క కర్మల వల్ల అంత జీవితకాలం అనేది ఇప్పుడు లేదనమాట. తర్వాత ఇట్లా సంవత్సరాలు మళ్ళీ యుగాలు ఉన్నాయి. కలియుగం వచ్చి 432,000 సంవత్సరాలు కలిస్తే ఒక కలియుగము. దీనికి 2 ఇంతలు వచ్చి ఒక ద్వాపరయుగం అవుతుంది, అంటే 864,000 సంవత్సరాలు వచ్చి ద్వాపరయుగము. దీనికి 3 ఇంతలు వచ్చి త్రేతాయుగము. దీనికి 4 ఇంతలు వచ్చి ఒక సత్యయుగము. దీనికి 4 ఇంటిని కలిపినట్లయితే ఒక చతుర్యుగం అంటారు. ఇట్లా చతుర్యుగాలు 1000 అయినట్లయితే బ్రహ్మకు 12 గంటలు. మళ్ళీ అదేవిధంగా బ్రహ్మ రాత్రికాలం కూడా ఉంటుందన్నమాట. ఇట్లా బ్రహ్మ 100 సంవత్సరాలు జీవిస్తారు. అట్లా బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల జీవితకాలము మహావిష్ణువుకి ఒక క్షణం మాదిరి అనమాట. ఒక క్షణం అంటే ఊహించుకోండి కాలం అనేది ఎంత శక్తివంతమైంది. ఇప్పుడు మామూలుగా మన దేవుడు ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే, చాలా మంది జాతకాల కోసం వెళ్తూ ఉంటారు. ఎంతమంది జాతకాలు చూపించుకున్నారు చేతులు ఎత్తండి. ఇప్పుడు మీ జాతకం తెలవాలంటే మనం ఏం చెప్తాం? జాతకం చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం మనం? నేను ఈరోజు ఈ గంటల్లో ఈ నిమిషంలో పుట్టానని చెప్తాం. మనకు క్లియర్ గా మన జాతకం రావాలంటే, వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఏ తిథిలో పుట్టాము అనేది మనకు తెలవాల. టైం తృతి అంటే ఎంత? 13,500 అంటే అంత బాగా తెలిసింటే మనం ఏ యొక్క తృతిలో పుట్టాము, ఏ యొక్క నిమిషంలో పుట్టాము, ఏ క్షణంలో పుట్టాము, ఏ లఘులో పుట్టాము, ఇవన్నీ తెలిస్తేనే నీ క్యాలిక్యులేషన్ అనేది పక్క వస్తుంది అనమాట. కొంతమంది మన యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారము అదే నిమిషంలో ఎంతో మంది పుట్టింటారు, కరెక్టే కదా? ఒక నిమిషంలో మనం ఇప్పుడు ఒక వ్యక్తికి మనం జాతకం ఇచ్చేటప్పుడు అదే నిమిషంలో అదే గడియల్లో అదే నక్షత్రంలో ఎంతో మంది పుట్టింటారు. ఒకడేమో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఇంకోటేమో బెగ్గర్ అవుతాడు, అరుగు తినేవాడు అవుతాడు. అంటే వాళ్ళు మన వేదకాలం ప్రకారము ఒకటే సమయంలో వాళ్ళు పుట్టలేదు. ఆ సెకండ్ కూడా ఏమని చేయబడుతుంది ఇక్కడ? సెకండ్ కూడా డివైడ్ చేయబడుతూ ఉంది. ఒక సెకండ్ ని తృతి అంటే ఏమి? 8/
13,501 తృతి అంటారు. ఇది ఎవరైతే క్యాలిక్యులేట్ చేసేటువంటి శక్తి ఉంటుందో, దీన్ని కొలిచేటువంటి శక్తి ఎవరికి ఉంటుందో వాళ్లే జాతకం చెప్పగలరు. అటువంటి వాళ్ళ దగ్గరికే మీరు జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళండి, లేకపోతే వేస్ట్. మీరు కూడా జన్మించినటువంటి సమయం తెలుసుండాలి. ఈ తృతిలో నేను జన్మించాను, ఈ నిమిషంలో నేను జన్మించాను, ఈ పక్షంలో నేను జన్మించాను, ఇవంతా తెలిస్తే తప్పితే నీ జాతకం కూడా పర్ఫెక్ట్ గా అక్కడ రాదు. కాబట్టి ఇది కొలిసేవాళ్ళు లేరు కాబట్టి మనం జాతకాలు ఏం చేస్తున్నాము పక్కన పెడేస్తున్నాం. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇంకా దీంట్లో ఉన్న సందేహం ఉందా? మన లాస్ట్ అడుగుల్లో ఏదైనా సందేహం ఉంటే. కాబట్టి ఇక్కడ ఈ వేదిక కాలం అనేది ఈ విధంగా కొలవబడింది. కాబట్టి ఈ కాలం అనేది ఎవరి యొక్క ప్రతినిధి? భగవంతుని యొక్క ప్రతినిధి. ఇది సర్వాన్ని హరించి వేస్తుంది, ప్రతి ఒక్కదాన్ని హరించి వేస్తుంది. కాబట్టే ఇక్కడ ఈ యొక్క దేవతలంతా కూడా ఏం చేస్తున్నారు, భగవంతుణ్ణి, ఓ కృష్ణ నువ్వు కాలం అన్నిటిని కూడా హరించి వేస్తావు. దీన్ని బెస్ట్ మెథడ్ వచ్చి ఈ కాలాన్ని ఉపయోగించుకునేది భగవంతుని యొక్క భక్తియుక్తి సేవలో ఉన్న దాన్ని ఉపయోగించుకోవాలి. భగవంతునికి ఈ కాలం అనేది భక్తుల్ని తాకలేదు, భక్తుల్ని తాకలేదు, ప్రతి ఒక్కరిని హరించి వేస్తుంది. బట్ భక్తుడిని మాత్రం ఈ కాలం అనేది హరించి వేయలేదు. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో ఉంటాడు కాబట్టి. లైక్ ఈరోజు మనం మురారిగుప్త యొక్క తిరుభవన దినోత్సవం చెప్పుకున్నాం. మురారిగుప్త ఎవరో కాదు, సాక్షాత్తు హనుమాన్, హనుమంతుడే మురారిగా వచ్చాడనమాట. హనుమంతుడు త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రునికి ఎంతో సేవ చేశాడు. ఆయన చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు ఇక్కడ 500 సంవత్సరాలకు ముందు చైతన్య మహాప్రభు ఆయన ఎంతో నమో మహావదన్యయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యమని నమో మహావదన్యయ చాలా ప్రత్యేకమైనటువంటి అవతారము శ్రీ చైతన్య మహాప్రభుది. ఎందుకంటే మిగిలినటువంటి అవతారాల్లో ఒక్కొక్క అవతారానికి కొంతమంది భక్తులు ఆకర్షితులై ఉంటారు. ఉదాహరణకి రామావతారం అనుకో, రాముని రూపానికి ఎవరైతే ఆకర్షితులు, దీని రూపం మాధుర్య అని చెప్పి ఆచార్యులు చెప్తారు. అంటే ఆ రూపానికి ఆ భక్తులు ఆకర్షితులవుతారు. కాబట్టి రాముని యొక్క రూపానికి ఎవరైతే ఆకర్షితులైనారో ఆ భక్తులు మాత్రమే ఆ రామావతార లీలల్లో పాల్గొంటారు. ఇక నరసింహ అనుకో, నరసింహ అవతారానికి ఎవరైతే ఆకర్షితులవుతారో ఆ భక్తులు ఆ అవతార లీలల్లో, అట్లా వరాహ, పరశురామ, రామ, అట్లా వామన, ఇట్లా ఒక్కొక్క రూపానికి కొంతమంది భక్తులు ఆకర్షితులయ్యి ఆ రూపాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి భక్తులు ఏం చేస్తారు, ఆ యొక్క అవతారంలో పాల్గొని ఆ లీలల్లో పాల్గొంటారు అనమాట. అయితే చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు ప్రత్యేకత ఏమంటే అన్ని అవతారాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా చైతన్య మహాప్రభు లీలల్లో పాల్గొన్నారు. నరసింహ అవతారంలో, తర్వాత వరాహ అవతారంలో, తర్వాత రామావతారంలో, కృష్ణావతారంలో, అన్ని అవతారాలు ఉన్నటువంటి భక్తులంతా కూడా శ్రీ చైతన్య మహాప్రభు లీలల్లో వాళ్ళు పాల్గొన్నారు. అందరూ కూడా ప్రహ్లాదుడు, పాండవులు, అదేవిధంగా మురారి, ఇక్కడ మురారిగుప్త, హనుమాన్. ఇప్పుడు యాక్చువల్గా అయితే హనుమంతుడు శ్రీరామచంద్రుడితో పాటు అయోధ్యకు వెళ్ళలేదనమాట. అంటే ఎటర్నల్ వైకుంఠలోకానికైనా వెళ్ళలేదు. ఈ మధ్య రకరకాలుగా చెప్తుంటారనమాట, ఫోటోలు అమ్ముకునే దానికోసం జనాలు ఎవరో వెళ్ళారంట హిమాలయాలకి, ఓ గుహలో ఫోటో తీశారంట, ఒక ముసలాయన రామాయణం పెట్టుకుని ఉన్నాడు ముసలకోతి అని ఫోటోలు అమ్ముతుంటారు, చూసింటారు కదా మీరు. ఇదంతా తప్పనమాట. హనుమంతుడు ఉండేటువంటిది కింపురుష వర్ష అని చెప్పంటారు. దాన్ని ఎక్కడంటారు? కింపురుష వర్షం. మనం ఉండేది భరతవర్షం. మనం ఉండేటువంటి ప్రదేశం ఏది? భరతవర్షం. హనుమంతుడు ఉండేటువంటి ప్రదేశము కింపురుష వర్షము అని చెప్పంటారు. అది మానవ మాత్రం వెళ్ళడానికి ఈ భూమండలంలోనే వేరే ప్రదేశం అది. కింపురుష వర్ష, భద్రర్ష వర్ష, కేతుమాల వర్ష, ఇట్లా రకరకాల ప్రదేశాలు ఉన్నాయన్నమాట. అక్కడంతా కూడా అక్కడ అరిష్ట సేన అనేటువంటి రాజున్నాడు ఈ కింపురుష వర్షానికి. ఆయన వెరీ గ్రేట్ డివోటీ. అక్కడ ఈ గంధర్వులంతా వచ్చి ఎప్పుడు రాముని యొక్క కీర్తనని రామాయణాన్ని వాళ్ళు పాడుతూ ఉంటారు. అక్కడ హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడన్నమాట. కింపురుష వర్షము అని చెప్పంటారు దాన్ని. శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి దీని గురించి వివరిస్తున్నాడు. అక్కడ ఎప్పుడు శ్రీరామచంద్రు యొక్క గుణగణాలని ఈ హనుమంతుడు కీర్తిస్తూ ఉంటాడు అరిష్ట సేనతో పాటు. అరిష్ట సేన వచ్చి ఆ కింపురుష వర్షానికి రాజైన అధిపతి. ఈ గంధర్వులంతా వచ్చి ఈ రామాయణాన్ని వాళ్ళు కీర్తిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మానవులు వెళ్ళేటువంటి ప్రదేశం కాదు అది. అయితే శ్రీ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు
అదే హనుమంతుడు కెంపురుష వర్షంలో ఉన్నట్టు హనుమంతుడు ఏం చేశాడు, చైతన్య మహాప్రభు లీలలకి వచ్చాడు. ఆయన మురారి గుప్తాగా ఆయన వచ్చాడు. వెరికి రెడ్డి ఓటి మహాప్రభుతో ఎంతో సన్నిహితమైనటువంటి లీలలంతా కూడా ఆయన చెప్పాడు. ఆయన పుట్టింది వచ్చి శ్రీకంఠ అనేటువంటి గ్రామంలో, బెంగాల్లో ఆయన జన్మ తీసుకున్నాడు శ్రీకంఠ అని చెప్పి అంటారు. మళ్ళీ చిన్నగా ఏం చేశారంటే శ్రీకంఠ నుంచి ఆయన నవదీప్కి తన నివాసాన్ని మార్చేస్తాడు. ఎందుకంటే నవదీప్లో చైతన్య మహాప్రభు ఉన్నాడు కాబట్టి. ఈయన పుట్టినటువంటి ఫ్యామిలీ వచ్చి వైద్యుల యొక్క ఫ్యామిలీ, వైద్య వాచస్పతి అని చెప్పి అంటారు. వైద్యులు ఉంటారు కదా, కవిరాజుగా. ఈ మురారి ఆయన ఏం చేశారు అంటే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు అనమాట, రెండింటికి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు ఆయన. ఎవరినైనా ఆయన దగ్గరికి వెళ్తే రెండింటికి వైద్యం చేసేవాడు, ఒకటి శరీరానికి రెండోది ఆత్మకు కూడా. శరీరానికి రోగాన్ని నయం చేసేవాడు, ఆత్మకి ఏం చేసేవాడు, హరినామాన్ని ఇచ్చేవాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. వయసులో చిన్న పెద్దవాడు చైతన్య మహాప్రభు కంటే ముందు ఆయన వయసులో చిన్న పెద్దవాడు అనమాట. చైతన్య మహాప్రభు సోదరుడు కూడా విశ్వరూప. ఆయన ఈ మురారి గుప్త ఇంట్లో ఎక్కువగా అద్వైతాచార్య తర్వాత విశ్వరూప గొప్ప వైష్ణవులంతా కూడా అక్కడ గుమ్ముకూడేవారు. అద్వైతాచార్య యోగ విశిష్టాన్ని అక్కడ చెప్పేవాడు అనమాట, యోగ విశిష్టం అని చెప్పి అంటారు అద్వైతాచార్య చెప్పేవాడు అనమాట. దాన్ని ఈ విశ్వరూప తర్వాత మురారి గుప్త గదాధర్ పండిట వీళ్ళందరూ కూడా వినేవాళ్ళు, మురారి గుప్త దగ్గర వినేవాళ్ళు అనమాట. అంటే అద్వైతాచార్య కూడా చాలా సన్నిహితమైనటువంటి అసోసియేట్ అయిన వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఈయన చైతన్య మహాప్రభు యొక్క సోదరుడు విశ్వరూపుడు కూడా ఎక్కువగా రెగ్యులర్గా వెళ్ళి మురారి గుప్త ఇంటి దగ్గర వాళ్ళు ఈ భాగవతాన్ని కృష్ణ కథని చర్చించేవాళ్ళు అనమాట. వాళ్ళంతా కూడా గ్రేట్ డివోటీస్, వెరీ గ్రేట్ భగవంతునికి సన్నిహితమైనటువంటి సహచరులు. అన్ని అవతారాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి చైతన్య మహాప్రభుకి ఆయనకి సహాయం చేస్తున్నారు ఆయన యొక్క సంకీర్తన ఉద్యమంలో. ఈ విధంగా మురారి గుప్త చైతన్య మహాప్రభుకి ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా ధనాన్ని స్వీకరించేవాడు కాదు, దానాన్ని తీసుకునేవాడు కాదు, ఇతరుల దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించేవాడు కాదు. వైద్యం చేసి దాంట్లో వచ్చినటువంటి యొక్క ధనంతో తన కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఉండేవాడు. ప్రత్యేకంగా ఒక ఉత్తమ భక్తుడిగా ఆయన, ఎగ్జాంపులర్గా ఆయన ఉండేవాడు అనమాట. చైతన్య చరితామృతము వివరిస్తూ ఉందన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు శ్రీవాస్ పండిట్ ఇంట్లో కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు మురారి గుప్త అక్కడికి వస్తాడనమాట. వచ్చి నేరుగా చైతన్య మహాప్రభుకి నమస్కారం పెడతాడు, సాష్టాంగ నమస్కారం పెట్టి దాని తర్వాత లేచి నిత్యానంద ప్రభుకి నమస్కరిస్తాడనమాట. అప్పుడు మహాప్రభు మురారి గుప్తాను పిలుస్తాడనమాట. పిలిచి, మురారి మీరు నా దగ్గర ఉన్నటువంటి వైష్ణవులంతా కూడా గొప్ప వైష్ణవులు, మీరు చాలా ఉదాహరణగా ఉండాలి. నువ్వు వైష్ణవ ధర్మాన్ని ఆచరించడం లేదు, నువ్వు దాన్ని పూర్తిగా వైదొలిగావు. నువ్వు నాకు నమస్కరిస్తున్నావు మొదట, తప్పు, నువ్వు నమస్కరించడానికి లేదు అని చెప్పాడు. అప్పుడు మురారి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట. మహాప్రభు మీరు దేవాది దేవుడు, మీకు నేను నమస్కరించడం ఉత్తమమే కదా అంటే, లేదు లేదు, నీకు రాత్రికి నేను నీకు సాక్షాత్కారం వచ్చేటట్లు చేస్తాను, నీకు నిజంగా వైష్ణవ ధర్మం అంటే ఏది నేర్పిస్తాను, ఈ రోజు రాత్రి నేర్పిస్తాను నీకు అని చెప్పి చెప్తాడు. సరే మురారి గుప్త గుమ్మన ఆయనకేం అర్థం కాదు, ఏంది నమస్కారం పెడితే ఆయన మహాప్రభు మందలిస్తున్నాడు అనుకుని ఆయన వెళ్ళి రాత్రి నిద్రపోతాడనమాట. నిద్రపోతే కలలో నిత్యానంద ప్రభు కనిపిస్తాడనమాట. నిత్యానంద ప్రభు ఏ విధంగా కనిపిస్తాడంటే ఆయన తల మీద ఆదిశేషం ఉంది, దేహం అంతా కూడా తెలుపు వర్ణంలో ఉంది, గదనం ధరించున్నాడు, తర్వాత క్లో ఏమంటారు దాన్ని నాగలి ధరించున్నాడు, వేద పురుషులంతా కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది అనమాట నిత్యానంద ప్రభు ఎవరు అనేసి. నిత్యానంద ప్రభు ఎవరు, సాక్షాత్తు బలరాముడు అని చెప్పి అర్థం చేసుకున్నాడు. బలరాముడు అంటే ఎవరు, ఆయన పెద్దవాడు, కృష్ణుడి కంటే కూడా పెద్దవాడు. అప్పుడు తెల్లవారితో లేచిపోతాడనమాట. లేచి ఆయన శరీరం అంతా కూడా పూర్తిగా ఎంతో తన్మయత్వంలో ఉందనమాట. ఈ నిత్యానంద ప్రభు నితాయ్ నితాయ్ అని చెప్పి లేస్తూ నిత్యానంద ప్రభు యొక్క నామాన్ని జపిస్తూ నేరుగా మొదట మరీ శ్రీవాస్ పండిట్ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళి మొదట నిత్యానంద ప్రభుకి నమస్కరిస్తాడనమాట, తర్వాత చైతన్య మహాప్రభుకి నమస్కారం. అప్పుడు చైతన్య మహాప్రభుకి లేచి, ఓకే ఇప్పుడు నీకు అర్థమైందని చెప్పి ఆయన్ని ఆలింగనం చేసుకుంటాడనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆయనకి కృపనిచ్చాడు. ఎవరికి, ఈ యొక్క మురారి గుప్తాకి, నిత్యానంద ప్రభు గాని చైతన్య మహాప్రభు. ఇంకో రోజు శ్రీవాస్ ఇంట్లో చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేస్తుంటాడు. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఆయన మహాభావ స్థితిలో ఒక క్షణం ఏమవుతుందంటే ఆయన యొక్క చతుర్భుజ రూపాన్ని చూపిస్తారన్నమాట భక్తులకంతా కూడా. మహాప్రభు తన యొక్క విష్ణు రూపాన్ని ప్రదర్శిస్తాడు. చతుర్భుజాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు విష్ణు రూపాన్ని ధరించున్నాడు. శంకు చక్ర గదా పద్మాలని వనమాలని తర్వాత కౌస్తుభమని శ్రీవత్స ఆయన ఉంది. ఎంతో తేజవంతంగా ఉన్నాడు. ఆ సందర్భంలో భక్తులంతా కూడా మహావిష్ణు యొక్క రూపాన్ని చూసి ఆయన్ని గ్లోరిఫై చేస్తున్నారు. వేదస్థులంతా చేస్తున్నారనమాట. మహావిష్ణు భావనలో చైతన్య మహాప్రభు ఆయన గరుడిని తలుచుకున్నాడు అనమాట. గరుడ 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 అని పిలుస్తున్నాడు. ఎందుకంటే మహావిష్ణువుకి గరుడు ఉండాలి కదా, తప్పనిసరిగా ఆయన అధిరోహించాలి. ఆయన గట్టిగా గరుడ గరుడ అని చెప్పి ఆయన స్మరిస్తున్నారు, గరుడిని స్మరిస్తున్నాడు. అప్పటికీ గరుడు అక్కడ లేదు, ఎవరు లేరు. అయితే మురారి పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట అక్కడికి. మురారి గుప్త అప్పటికి ఇంట్లో లేడు, శివాస్ ఠాకూర్ ఇంట్లో లేడు. ఎప్పుడైతే మహాప్రభు పిలిచాడు గరుడ గరుడ అని, మురారి అక్కడికి ఇంట్లోకి వచ్చారనమాట. వచ్చి, ఓ మహాప్రభు, నేనే నీ యొక్క శాశ్వత సహచరుణ్ణి, శాశ్వత యొక్క సేవకుని, గరుడుని నేనే నీ దగ్గరికి వచ్చాను నీ సేవ చేయడానికి అని చెప్పి చెప్పాడనమాట. అంటే మురారి కూడా ఏమైనాడు, గరుడు యొక్క భావాన్ని స్వీకరించారనమాట. చెప్తున్నాడనమాట, అవును నేనే నిన్ను రావణుని యొక్క ఈ సంహారంలో నీకు సహాయం చేసినటువంటి వాణ్ణి, ఈ యొక్క ఇంద్రుని యొక్క అహంకారం తీరంలో నేను సహాయం చేసిన వాణ్ణి, గజేంద్రునికి నువ్వు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు నేను వచ్చినటువంటి గరుడు నేనే అని చెప్పి మురారి మహాప్రభు దగ్గరికి వెళ్ళాడు అనమాట. మహాప్రభు కూడా ఆయన్ని గరుడు మాదిరి స్వీకరించి ఆయన మీద కూర్చున్నాడనమాట. కూర్చొని తిరుగుతున్నారనమాట. శ్రీవాస్ పండిట్ యొక్క ఇంట్లోనే తిరుగుతున్నారు. చుట్టుపక్కల భక్తులంతా ఏం చేస్తున్నారు, ఈయన గరుడు భావంలో మురారి ఉన్నాడు, చైతన్య మహాప్రభు షడ్భుజ రూపాన్ని చతుర్భుజ రూపాన్ని స్వీకరించున్నాడు. ఆ రూపం ఎంతో అద్భుతంగా ఉందనమాట, చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఈయన గరుడు భావంలో ఆయన ఎంతో వేగంగా తిరుగుతున్నాడు. మొత్తం ఆ ఇల్లంతా కూడా భక్తులంతా కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. కొంతసేపు తర్వాత భక్తులు అనుకుంటున్నారనమాట, ఆ రూపాన్ని చూసి మురారి చైతన్య మహాప్రభుని మోయడాన్ని చూసి భక్తులు, ఇది శాశ్వతంగా ఈ యొక్క దృశ్యం మా హృదయంలో ఉండిపోగాక అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు. అంత దివ్యంగా ఉందనమాట మురారి చైతన్య మహాప్రభుని చతుర్భుజంలో మోయడం అనేది, ఎంతో అద్భుతంగా ఉంది. భక్తులు ఆ రూపాన్ని నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ మనసుని దూరంగా పంపించుకోలేకపోతున్నారు. భగవంతుని ప్రార్థిస్తున్నారు, ఈ రూపం శాశ్వతంగా మాకు ఉండిపోగాక అని. కొంత సమయానికి మహాప్రభు మళ్ళీ ఆయన, మహాప్రభు ఏం చేసేవాడంటే ఆయన మూడు రకాలుగా ఆయన మహాభావం ప్రకటించేవాడు అనమాట. మూడు రకాల చైతన్యాన్ని కలిగి ఉన్నాడు చైతన్య మహాప్రభు. ఒకటి పూర్తిగా ఆయన మహాభావ స్థితికి వెళ్ళిపోయేవాడు. పూర్తిగా మహాభావ స్థితికి వెళ్ళినప్పుడు ఆయనకు బాహ్యంగా ఎటువంటిది ఆయనకి గుర్తుండేది కాదు. ఒక్కోసారి ఒక్కొక్క భావనకు వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఈ యొక్క ఈ సందర్భంలో మహావిష్ణు యొక్క భావనకు వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ బాహ్యంగా ఆయన చైతన్య అనేటువంటి అవగాహన ఆయనకి ఉండదు. పూర్తిగా నిమగ్నం అయిపోడు అనమాట. దీన్ని పూర్తి మహాభావ స్థితి అంటారు. కొన్నిసార్లు ఏం చేసేవాడు, ఆయన కొద్దిగా ఎక్స్టర్నల్కి వచ్చేవాడు అనమాట. అంటే మహాభావ స్థితిని మెయింటైన్ చేస్తూ అదేవిధంగా ఆయన కొద్దిగా ఆయన మధ్యస్థితి అనమాట, అది పూర్తిగా మధ్యస్థితి. దాంట్లో ఆయనకి గుర్తుండేది భక్తులు, తర్వాత ఆయన యొక్క చైతన్యుడిగా ఆయన గుర్తించినాడు. తర్వాత పూర్తిగా బాహ్యస్థితికి వచ్చేవాడు, అంటే పూర్తిగా చైతన్యగానే ఆయన ప్రవర్తించేవాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ మహాభావ స్థితి నుంచి బయట రాగానే మళ్ళీ ఈ మురారి గుప్తా నుంచి పైనుంచి కిందకి దిగి ఆయన ఆలింగనం చేసుకుంటారనమాట. భక్తులంతా కూడా ఈ మురారి గుప్తా యొక్క కీర్తిని, ఆయనకిచ్చినటువంటి కృపని వీళ్ళందరూ కూడా కీర్తిస్తారనమాట. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి కృపని చైతన్య మహాప్రభు అతనికి ఇచ్చాడనమాట. ఇంకోసారి ఏమవుతుందంటే చైతన్య మహాప్రభు మురారి గుప్తా ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళి మురారి గుప్తాకు చెప్తారనమాట. మురారి గుప్తా వచ్చి ఎక్కువగా శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తూ ఉండేవారు అనమాట. ఎక్కువ ఆయన రాముని పూజిస్తూ ఉండేవారు. పూజిస్తూ ఉంటే ఒకరోజు వెళ్ళి మురారి గుప్తా దగ్గరికి వెళ్ళి చైతన్య మహాప్రభు, ఓ మురారి, కృష్ణుడు దేవాది దేవుడు, అన్ని కారణాలకు కూడా కారణమాయన, ఆయన రూపం ఎంతో అద్భుతమైంది, ఆయన యొక్క శ్యామచంద్ర రూపము ఎంతో అద్భుతమైంది, ఎంతో మాధుర్యాన్ని కలిగి ఉంది, భగవంతుడు ఎంతో అద్భుతమైనటువంటి లీలలు, ఎంతో మధురమైన లీలలంతా కూడా జరిపాడు, ఎంతో స్నేహశీలి అని చెప్పి కృష్ణుని యొక్క రూపాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, గ్లోరిఫై చేస్తున్నాడు. చేసిన తర్వాత చివరగా ఏం చెప్తారంటే మురారికి, నువ్వు కృష్ణుని మాత్రమే పూజించాలి, ఇతర యొక్క రూపాలను నువ్వు పూజించకూడదు, ఇది నా యొక్క ఆజ్ఞ అని చెప్పి చెప్తాడు. అంటే ఏమని అర్థము, నువ్వు రాముణ్ణి పూజించడానికి లేదు అని చెప్తాడు. సరే మురారి గుప్త, ఏమైనా తెలుసు
ఎవరికి? మురాదికి తెలుసు, చైతన్య మహాప్రభు దేవాది దేవుడు అని చెప్పి ఆయన ఒక ఆజ్ఞ, ఆయన యొక్క ఆజ్ఞ ఇప్పుడు నువ్వు కృష్ణుని మాత్రమే పూజించాలి, ఇంకే యొక్క రూపాన్ని కూడా పూజించకూడదు చెప్పేశాడన్నమాట. సరే మురారి ఏం చేశాడు? ఓకే అని చెప్పాడు. సరే అని చెప్పాడు. చైతన్య మహాప్రభు వెళ్ళిపోయాడు అనమాట. అతను మర్చిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరిని? రాముని యొక్క రూపాన్ని. అయితే అతను మరవలేకపోతున్నాడు అనమాట. ఇంక మర్చేదానికి అతనికి అవకాశం లేదు. రాత్రి అంతా కూడా అతను పూర్తిగా కలచిన నిద్ర లేదనమాట. మురారి గుప్తాకి నిద్ర లేదు. అతను పూర్తిగా శ్రీరామచంద్రుడికి తన హృదయాన్ని, మనసుని, తన ఆత్మని నివేదన చేసుకున్నాడు. ఆయన్ని పూర్తిగా సరెండర్ అయిపోయినాడు ఆయన జీవితాన్ని. కాబట్టి ఆయన మనసులో నుంచి, ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్పాడు నువ్వు మర్చిపోవాలి, ఓన్లీ కృష్ణుని ధ్యానించాలని చెప్పి, అయితే అది చేయలేకపోతున్నాడు అతను. అతను రాత్రి అంతా నిద్ర లేదు, పూర్తిగా కలిసి చెందిపోయినాడు. శ్రీరామచంద్రుడిని నేను ఇంక మరవలేను అనేటువంటి నిశ్చయానికి వచ్చేశాడు. అదే సమయంలో చైతన్య మహాప్రభుకి ఆజ్ఞను కూడా అతను తిరస్కరించలేడు. మహాప్రభు ఆజ్ఞాపించాడు నువ్వు ఓన్లీ కృష్ణునే నీ మనసులో ఉంచుకోవాలని చెప్పి. కాబట్టి ఇది భగవద్ ఆజ్ఞ, భగవంతుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం కూడా అది చాలా పెద్ద అపరాధం. శ్రీరామచంద్రునికి, చైతన్య మహాప్రభుకి వ్యత్యాసం లేదు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అతనికి చెప్పాడు ఏమని, నువ్వు నన్ను మర్చిపోవని. అయినా కానీ ఆయన మర్చిపోలేకపోతున్నాడు అనమాట. సరే ఆ రోజు రాత్రింతా నిద్రపోలేదు మురారి. తిరిగి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాడమ్మా, వెళ్ళి ఆయన పాదాల మీద పడాడమ్మా. అని మహాప్రభు చెప్పానమాట, మహాప్రభు నేను ఎటువంటి పరిస్థితిలో శ్రీరామచంద్ర యొక్క రూపాన్ని నేను మరవలేను, అదే సమయంలో మీ యొక్క ఆజ్ఞను కూడా నేను పాటించలేకపోయాను, కాబట్టి ఈ శరీరం నాకు వద్దు, నేను శరీరాన్ని వదిలేస్తానని అని చెప్పాడు, నేను చనిపోతున్నాను. అప్పుడు మహాప్రభు లేచి ఆయన ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకుని, మురారి నేను నేను పరీక్షించాను, నువ్వు శాశ్వతమైనటువంటి రఘునందుని యొక్క దాసుడు, నువ్వు సేవకుడివి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో శ్రీరామచంద్రుని మరవలసిన అవసరము నీకు లేదు. నీ యొక్క భక్తిని, నీ యొక్క సేవను నేను పరీక్షించానంతే అని చెప్పి ఆయన ఆలింగనం చేసుకుని, అప్పుడు చైతన్య మహాప్రభు అతనికి శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని చూపిస్తాడు. నేనే శ్రీరాముని అని చెప్పి చూపిస్తాడు. శ్రీరాముడితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు, భర్త శత్రుఘ్నులు అందరి యొక్క రూపాలని కూడా ఆయనకి దర్శనమిస్తాడు. ఆ రూపాన్ని చూసిన తర్వాత ఈ మురారి ఆయన దర్శించుకొని భగవంతుణ్ణి ఆయన యొక్క తన్మయ స్థితిలో సృహ తప్పి అక్కడ సృహను కోల్పోతాడు అనమాట. మళ్ళీ మహాప్రభు అతను లేపి ఆలింగనం చేసుకుంటాడు అనమాట. ఈ విధంగా మురారితో ఈ యొక్క చైతన్య మహాప్రభు ఆ విధంగా కూడా ఆయనకి కృపనిచ్చాడనమాట. ఇంకో సందర్భంలో ఏమిటంటే, ఒకసారి శివానంద సేన, ఆయన కూడా వెరీ గ్రేట్ డివోటీ, చాలా గొప్ప భక్తుడు, ఆయన ఏం చేస్తాడంటే మహాప్రభుకి బాగా నెయ్యితో తయారైన, బాగా ఎక్కువగా నెయ్యి వేసి ఆహారాన్ని, ప్రసాదాన్ని వండుతాడనమాట. ఈ ప్రసాదాన్ని వండి చైతన్య మహాప్రభుకి ఇస్తాడు. మహాప్రభు దాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత ఆయనకి అది అరగదు. నెయ్యి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ఇండైజెషన్ అరగదనమాట. అరుగుదల లేదు స్టమక్లో, ఆహారం అంటే లీల. చైతన్య మహాప్రభుకి అదేమీ అరగదనేది ఏం లేదు, బట్ ఆయన ఒక లీలను జరుపుతున్నాడు అనమాట. ఆయనకు అరగలేదు ఆహారము. తెల్లవారితో ఏం చేశాడంటే ఆయనకు సమస్య ఉంది, ఉదర సమస్య ఉంది. మురారి గుప్తా దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి మురారి గుప్తా దగ్గరికి వెళ్ళి, మురారి నాకు నా కడుపు సమంగా లేదు, అనారోగ్యంగా ఉంది, ఎక్కువగా ఈ నెయ్యి ఆహారాన్ని నేను స్వీకరించాను, కాబట్టి వైద్యం కావాలా అని చెప్పి అడిగాడనమాట. ఈ మురారి గుప్తాకి తెలుసు ఈయన దేవాది దేవుడు అని చెప్పి, ఈయనకు నేనేం వైద్యం చేసేది మహాప్రభు, నేను నీకేం వైద్యం చేసేది, నేను నీకు సమస్య అయితే నేనేం చేయగలుగుతానంటే, అప్పుడు చెప్తాడనమాట, ఈ కడుపుకి ఏదైనా సమస్య వస్తే నీళ్లు తాగినట్లయితే సమస్య అనేది పోతుంది. ఆహారం వల్ల, ఎక్కువగా నెయ్యి తీసుకోవడం వల్ల కడుపుకి సమస్య వచ్చినట్లయితే గాన నీటిని తీసుకుంటే ఏమవుతుంది? ఆ సమస్య అనేది పోతుంది. కాబట్టి ఇప్పుడు నేను నీళ్లు కోసం వచ్చాను. అది కూడా ఏ నీళ్లు? నువ్వేదైతే చెమ్ముతో నీళ్లు తాగుతున్నావో ఆ నీళ్ళనే నేను తాగాలి, అప్పుడు నా యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యము పోతుంది అని చెప్పి మురారి గుప్త తాగేటువంటి చెమ్ములో తీసుకొని ఆ నీటిని ఏం చేశాడు? చైతన్య మహాప్రభు స్వీకరించాడు. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. మురారి గుప్త వచ్చి భక్తుడు, చైతన్య మహాప్రభు వచ్చి సాక్షాత్తు దేవదేవుడు. ఆయన యొక్క ఉచ్చిష్టని ఏం తీసుకోవాలనుకుంటున్నాడు? ఆయన తాగేటువంటి చెమ్ములో నీటిని ఏం తాగలడు. హనుమంతుడు తాగేటువంటి చెమ్ములో శ్రీరామచంద్రుడు ఆ నీటిని తాగాలనుకుంటున్నాడు.
అంటే ప్రేమ అది, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ విధంగా చూపించాడు చైతన్య మహాప్రభు తన ప్రేమని మురారి గుప్తాకు ఆ విధంగా చూపించాడు. తీసుకొని ఆ చెంబుతో నీళ్ళని తాగుతాడు అనమాట మహాప్రభు నేరుగా దగ్గర అని చెప్పి శ్రీ చైతన్య చరితామృతము వివరిస్తూ ఉందన్నమాట. ఈవన్ బ్రహ్మ గాని శివుడు గాని లక్ష్మీదేవి కూడా అంత సన్నిహిత సహచర్యాన్ని సేవని వాళ్ళు పొందలేదన్నమాట. ఈ సందర్భంగా ఒకసారి మురారి గమనిస్తాడనమాట చైతన్య మహాప్రభు ఇంకా తన లీలని సమాప్తి చేస్తున్నాడు, ఆయన ఇంకా ముగిస్తాడు ఈ లీలలని అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. భగవంతుడు లీలల సమాప్తి చేసేటప్పుడు చాలా కఠినంగా ఉంటుందన్నమాట. ఆయన ఆలోచిస్తారనమాట, ఇప్పుడు కూడా మనం చర్చిస్తున్నాం కదా 11వ అధ్యాయంలో 11వ కాంటలో ఏ విధంగా సమాప్తి చేశారు ఆయన లీలల్ని. యదువంశానంతా కూడా ప్రభాస్తానికి వెళ్ళి ఒకరికొకరు వాళ్ళు యుద్ధం చేసుకుని మరణించేటట్టు చేశారనమాట. ఎంత కఠినంగా ఉన్నదనమాట, ఆయన ఎంతో కఠినంగా ఉన్నాడు అక్కడ కదా. యదువంశం అంతా కూడా ఎంతో సన్నిహితమైనటువంటి బంధువులు వాళ్ళు, పుత్రులు మనుమలు ఎంతో సన్నిహితమైనటువంటి ఎంతో బాగున్నటువంటి వాళ్ళు. వాళ్ళే ఏం చేశారు చివరికి కొట్టుకున్నారనమాట, కొట్టుకొని చనిపోయారనమాట. ఎంతో భయంకరంగా ఉన్నది ఆ పరిస్థితి ఆయన లీలలు సమాప్తి చేసేటప్పుడు. అదేవిధంగా రామాయణంలో తీసుకున్నట్లయితే ఆయన లీలలు సమాప్తి చేసేటప్పుడు సీతాదేవిని ఏం చేశారు ఆయన అరణ్యానికి పంపించేశారు. ఎంతో సన్నిహితమైనటువంటిది అమ్మ. కాబట్టి ఎంత సన్నిహితంగా ఉన్నా గానీ లీలల సమాప్తి చేసేటప్పుడు భగవంతుడితో ఉన్నటువంటి సన్నిహిత సహచరులంతా కూడా దూరం అయిపోవలసి వస్తుందని చెప్పి ఈయనకు తెలుసు, ఎవరికి మురారి గుప్తాకు తెలుసు అనమాట. అందుకని ఈవన్ చైతన్య మహాప్రభు కూడా ఆయన లీలను సమాప్తి చేయాలన్నప్పుడు అందరూ కూడా దూరంగా ఉండాల్సిందని తెలిసి ఈయనేం చేశాడంటే ఆ లీలని చైతన్య మహాప్రభు యొక్క సమాప్తి అంటే ఆయన అంతర్ధానాన్ని చూడకూడదు అనుకున్నాడు మురారి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మహాప్రభు లేనటువంటి ప్రపంచాన్ని నేను చూడకూడదు, ఆయన యొక్క అంత్యలీలను నేను చూడకూడదని చెప్పి నిర్ణయించుకునేశాడనమాట. నిర్ణయించుకునేసి ఆలోచించారనమాట ఏం చేయాలి. మహాప్రభు వెళ్ళిపోతాడు, లీలలు సమాప్తి చేసి వెళ్ళిపోతాడు, ఆయనకంటే ముందు నేను వెళ్ళిపోవాలి కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడనమాట. ఒకటే ఒకటి మార్గం, నేను మరణించలేను, ఫోర్స్గా నేను చనిపోవాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలి, నేను చైతన్య మహాప్రభు కంటే ముందు నేను శరీరాన్ని అంటే సాధారణ స్థితిలో నేను వదలలేను, నాకు మృత్యు రాదు కాబట్టి నేనేం చేయాలి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి కత్తిని టెంకాయలు కొడతారు కదా కొబ్బరికాయలో చాలా పదునుగా ఉంటుందన్నమాట ఆ కత్తిని తయారు చేసుకున్నానమాట. చేసుకుని రాత్రిలో తయారు తీసుకొని ఇంట్లో దాచిపెట్టాడు. తెల్లవారుతో ఇంకా మరణించాలనుకుంటున్నాడు, ఆ కత్తితో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం హ్యాపీగా తీసుకున్నాడు. కత్తి చూస్తానంటేనే ఆనందంగా ఉంది ఎవరికి, ఈ మురారి గుప్తాకి. ఎందుకంటే చైతన్య మహాప్రభు కంటే ముందు నేను వెళ్ళిపోతున్నాను, ఆయన బాధపడటంలా దుఃఖంగా ఏదో దిగులు చెందుతూ అయ్యో నేను రేపు చనిపోవాలని చెప్పి అనుకోవడం లేదు. చైతన్య చరితామృతం చెప్తుంది ఎంతో ఆనందంగా తీసుకొచ్చాడంట కత్తిని, బ్లిస్ఫుల్ గా నృత్యం చేసే తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడనమాట. పెట్టి రాత్రుల్లో ఎంతో ఆనందంగా నిద్రపోయినాడు. తెల్లవారుతో నేను శరీరాన్ని వదిలేయాలనేసి సరే ఇతను తెల్లవారుతో రాత్రి నిద్రపోయాడు. తెల్లవారుతో నిద్ర లేచేటప్పటికి చైతన్య మహాప్రభు మురారి గుప్త ఇంటికి వచ్చేసాడనమాట. చైతన్య మహాప్రభు ఎవరే కాదు, సాక్షాత్ అంతర్యామి ఆయన పరమాత్మ. సర్వేజ చాహం హృది సన్నివిష్టు మృతస్మృతి జ్ఞానం అపోహనంచం. ప్రతి హృదయంలో మహాప్రభు ఉన్నాడు. భావగ్రహి జనార్దన, భావాన్ని గ్రహించేస్తాడు ఎవరు, విష్ణు. జనార్దనుడు, జనార్దన అంటే జనాల్లో ఉండేటువంటి వాడు. మనలో ఏం ఆలోచిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఏ యొక్క భావనలు మనలో ఉన్నాయి, మన ఏ కోరికలు ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఎవరు తెలుసు, కృష్ణుడు తెలుసు అనమాట మన గురించి. కాబట్టి ఈ మురారి గుప్త ఎవరికి తెలియదు అతను చనిపోవాలనుకునింది. కత్తిని అంతా రెడీ చేసి లోపల పెట్టుకున్నాడు. తెల్లవారితో ఇంకా చనిపోవాలనుకున్నాడు. చైతన్య మహాప్రభు తెల్లవారి దగ్గరికి రాగానే మహాప్రభుని చూడంగానే ఇతను లేచి సాష్టంగా నమస్కారం పెట్టాడు అనమాట. పెట్టంగానే కౌగిలించుకునేసి అతనికి కృష్ణుడి గురించి చెప్పారనమాట చైతన్య మహాప్రభు. కృష్ణుని గ్లోరిఫై చేస్తూ భక్తిని గ్లోరిఫై చేస్తూ ఆయన కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఈ మురారికి చెప్పాడనమాట చైతన్య మహాప్రభు, మురారి నువ్వు నిజంగా నా యొక్క సహచరుడివా, నువ్వు నా సేవకుడు అంటే అవును అని చెప్పి చెప్పాడనమాట. అవును నీ సహచరుడు నేను, నా మనస్సు నా యొక్క శరీరము నా ఆత్మ అంతా కూడా నీకే మహాప్రభు అని చెప్పి చెప్పాడనమాట. అయితే ఈ పని ఎందుకు చేశావు అని చెప్పి అడిగాడనమాట చైతన్య మహాప్రభు. ఆయనకు అర్థం కాలేదు, నీ మనస్సు నీ శరీరము నీ ఆత్మ పూర్తిగా నాకు నివేదన చేసిందే, ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని చెప్పారు కదమాట. ఏ ఆలోచన అంటే, నీ దగ్గర కత్తి ఉంది కదా, ఆ కత్తి తీసుకొని రా, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కత్తి దాపిచిపెట్టావు కదా, అది తీసుకోరా అని చెప్పి చెప్పాడు అనమాట. అప్పుడు మురారిగుప్త చెప్పాడు, ఎవరు చెప్పారు నీకు అంత అబద్ధం చెప్పారు, ఎవరు నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తప్పుడు సమాచారం ఇచ్చారు, కత్తి ఏంది, చంపుకోవడం ఏంది? అప్పుడు చెప్పాడు అనమాట చైతన్య మహాప్రభు, కత్తి కాదు కదా, ఆ కత్తి ఎవరు తయారు చేసింది, నువ్వు ఏ సమయంలో తెచ్చింది, నువ్వు ఎక్కడ పెట్టింది అంతా నాకు తెలుసు, తీసుకోరా కత్తి అని చెప్పి చెప్పాడు. అది ఎవరు తయారు చేసింది తెలుసు, నువ్వు ఎక్కడ పెట్టింది నాకు తెలుసు, తీసుకోరా అని చెప్పి చెప్పాడు అనమాట. అప్పుడు అర్థమైపోయింది అనమాట ఎవరికి, మురారి, ఓ ఇతను దేవాదేవుడు, ఈయన దగ్గర మనము దాచిపెట్టుకోవాలని చెప్పి ఆ కత్తిని తీసుకొచ్చి చైతన్య మహాప్రభు చేతికి ఇచ్చేసాడు. అప్పుడు మహాప్రభు చెప్పాడు అనమాట, ఈ శరీరం నాది, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి లేదు, నువ్వు ఎంత గొప్ప బాధను నాకు కలిగించేటట్లు చేస్తున్నావు, నువ్వు శరీరాన్ని వదిలేదైతే నేను ఈ ప్రపంచంలో జీవించి ఉండలేను, ఎందుకంటే నువ్వు నాకు చాలా సన్నిహితమైనటువంటి సరిచరుడివి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ పని చేయొద్దని చెప్పి ఆ కత్తిని తీసుకునేశాడు అనమాట చైతన్య మహాప్రభు. ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు అనమాట, ఎవరిని, మురారిగుప్తాని. అదేవిధంగా మురారిగుప్త ఆయన చైతన్య మహాప్రభు గురించి చైతన్య చరిత అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రచించాడు, డైరీ అనమాట. ముఖ్యంగా చైతన్య మహాప్రభుకి చాలా సన్నిహితంగా ఉన్నది వచ్చి స్వరూప్ దామోదర్ ప్రభు, తర్వాత స్వరూప్ దామోదర్ గోస్వామి, తర్వాత ఈయన ఎవరు, మురారిగుప్త, వీళ్ళు చాలా సన్నిహితంగా ఉన్నారన్నమాట చైతన్య మహాప్రభుకి. ముఖ్యంగా ఈ బాల్యలీలంతా కూడా, చిన్నప్పటి లీలంతా కూడా స్వరూప్ దామోదర్ గోస్వామి బాల్యలీలంతా చూడలేదు ఆయన, బట్ చైతన్య మహాప్రభు బాల్యలీలంతా కూడా మురారిగుప్త చూశారనమాట. ఈయన రచించాడు, ఒక డైరీని రాశాడు, చైతన్య చరిత అని చెప్పంటారు దాన్ని, ఒక పుస్తకాన్ని రాశాడనమాట. తర్వాత స్వరూప్ దామోదర్ గోస్వామి కూడా రాశాడు డైరీని అంతా కూడా. దీన్ని ఆధారంగా చేసుకునే మనకు చైతన్య చరితామృతము, చైతన్య భాగవతము, చైతన్య మంగళం అంతా కూడా వచ్చింది. ఈ మురారిగుప్త యొక్క డైరీని ఏదైతే మురారిగుప్త చైతన్య చరిత రాశాడో దాన్ని ఆధారంగా చేసుకుని చైతన్య మంగళని లోచన్ దాస్ ఠాకూర్ రాశాడనమాట. చైతన్య మంగళ అనేటువంటి పుస్తకం ఉంది, అక్కడంతా కూడా చైతన్య మహాప్రభు యొక్క అవతారం యొక్క రహస్యాలంతా దాంట్లో ఉన్నాయన్నమాట. దాన్ని లోచన్ దాస్ ఠాకూరు ఈ యొక్క మురారిగుప్త యొక్క రచించినటువంటి చైతన్య చరిత్ర యొక్క ఆధారంగానే ఆయన రాశాడనమాట. అదేవిధంగా స్వరూప్ దామోదర్ ప్రభు రాసినటువంటి డైరీ ఆధారంగానే చైతన్య చరితామృతం అంతా కూడా మనకి వచ్చిందనమాట. ముఖ్యంగా మనకు ఆత్రేయజీ పుస్తకాలు వచ్చి చైతన్య చరితామృతము, కృష్ణదాస్ కవరాజ్ గోస్వామి రాశాడు, చైతన్య భాగవతం వచ్చి ఈ యొక్క వృందావన దాస్ ఠాకూర్ రాశాడు, తర్వాత చైతన్య మంగళ వచ్చి లోచన్ దాస్ ఠాకూర్ రాశాడు. ఈ మూడు పుస్తకాల్లో చైతన్య మహాప్రభు లీలంతా కూడా ఉన్నాయి. ముఖ్యంగా చైతన్య భాగవతంలో ఎక్కువగా మురారి గుప్త గురించి వివరించారనమాట. చైతన్య చరితామృతంలో కూడా ఈ ఆదిలీలలో చైతన్య మహాప్రభు యొక్క అనునయాల గురించి వివరించారు. మధ్యలీలలో కూడా ఉంది, మధ్యలీలలో అద్వైతాచార్య ఇంటి దగ్గర జరిగినటువంటి లీలల్లో కూడా, ఈ మహాప్రకాశ లీలల్లో, తర్వాత అద్వైతాచార్య యొక్క ఇంటి దగ్గర జరిగిన లీలల్లో కూడా ఈ మురారి గుప్త గురించి చైతన్య చరితామృతం కూడా వివరిస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క మురారి వచ్చి చైతన్య మహాప్రభుకి చాలా సన్నిహితమైన సేవకుడు. చైతన్య మహాప్రభు రాముని యొక్క రూపాన్ని చూపించిన తర్వాత ఈ మురారి గుప్తకి పేరు మారుస్తారనమాట. నీ పేరు రామదాస్ ఇంక నుంచి అని చెప్పి చెప్తాడు, నీ పేరు మురారి గుప్త కాదు, నీ పేరు రామదాస్, ఈయనకి రెండు పేర్లు ఉన్నాయి చైతన్య చరితామృతంలో, మురారి గుప్త అని చెప్పి రామదాస్ అని కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క గొప్ప భక్తులంతా కూడా, చైతన్య మహాప్రభు యొక్క అనుచరులంతా కూడా ఈ కలియుగం యొక్క ఈ బద్ధజీవులకి ఈ కృష్ణుని యొక్క ప్రేమని హరినామాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా అవతరించారనమాట. ఇప్పటికి కూడా హనుమంతుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అయోధ్యకి ఇక్కడ అన్ని జీవులు కూడా వెళ్ళాలనుకున్నాడు ఆయన. అన్ని జీవులను కూడా భగవంతుని యొక్క పాదాల దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి భావనతో ఆయన ఇక్కడే ఉన్నాడనమాట. రాముడితో పాటు ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయిండొచ్చు, వెళ్ళలేదనమాట. ఇక్కడే ఉండి అన్ని జీవులు కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ హరినామాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని ఇచ్చి భగవంతుని యొక్క పాదాల దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను ఎంతో దయతో. కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఆవిర్భావము, ఇట్లా అన్ని రకాల గొప్ప లీలంతా కూడా ఈ యొక్క దామోదర్ కార్తీక మాసంలో జరిగాయి. కాబట్టి ఈ దామోదర్ కార్తీక మాసానికి రాధారానికి వ్యత్యాసం. రాధారానికి ఉన్నటువంటి పేర్లలో కార్తీకం అనేది కూడా ఒక పేరు అంపేరు, అందుకని రాధారాణి పేరుతో ఈ కార్తీక మాసం అనేది చాలా మందికి తెలియదు అనమాట. ఎందుకు కార్తీకం ముఖ్యమైనదంటే, ఈ రాధారాణి పేరు అనమాట. కార్తీకం అనేది కూడా రాధారాణి యొక్క పేరు. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా మనము ఈ భక్తియుక్తి సేవను ఆచరించినట్లయితే, దామోదరుని మనం పూజించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా భగవంతుని కృప అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం మురారి గుప్తాకి ప్రార్థించాలి, ఆయన ఎటువంటి భక్తిని సేవాభావాన్ని భగవంతుని మీద కలిగి ఉన్నాడో అదే భక్తిని సేవాభావాన్ని మనం ప్రసాదించమని చెప్పి మురారి గుప్తాకి మనము హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు టైం. ఆయన ప్రశ్న వచ్చి మహాభారతంలో అర్జునుడికి కృష్ణుడికి రథం పైన హనుమంతుడున్నాడు, రామాయణంలో హనుమంతుడున్నాడు, అది ఎట్లా వస్తాడు? ఇప్పుడు మనం చెప్పుకున్నది కలియుగంలో కూడా ఉన్నాడు హనుమంతుడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, కలియుగంలో కూడా. ఇంతకుముందు మనం వివరించినట్లే ఆయన ఇప్పటికీ ఉన్నాడు, ఈరోజు కూడా ఎక్కడ కింపురుష వర్షంలో ఉన్నాడు అనమాట. కింపురుష వర్షం అనేది భరతవర్షం కాదు, అది వేరే రీజన్, అది అక్కడ ఉన్నాడు అనమాట. ఆయన భగవంతుని యొక్క భక్తుడు కాబట్టి ఈరోజు శ్లోకం ఏం చెప్తుంది, కాలం గురించి వివరిస్తుంది, కాలం అన్నింటినీ నాశనం చేస్తుంది కానీ భక్తులను అది నాశనము చేయదు. హనుమంతుడు గొప్ప భక్తుడు కాబట్టి ఆయన శరీరము ఎంతో దివ్యమైంది, భౌతికమైంది కాదు. హనుమంతుని యొక్క శరీరము ఆధ్యాత్మికమైంది. ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, మనము అగ్గితో ఒక ఇనుప చువ్వను పెట్టామనుకో, అగ్గిలో ఒక ఇనుము నుంచామనుకో ఇనుప చువ్వని, కొంతకాలానికి ఆ ఇనుప చెవ ఏమవుతుంది, అగ్గి మాదిరా తయారవుతుంది. అట్లా మనం భగవంతుని యొక్క భక్తి సేవలో, భగవంతుని యొక్క సాంగిత్యంలో కానీ ఉన్నట్లయితే మనం కూడా ఏమవుతాము, భగవంతుని యొక్క లక్షణాలను మనము పొందుతాం. లైక్ హనుమంతుడు 24 గంటలు భగవంతుని యొక్క సేవలో ఉన్నాడు, రాముని యొక్క సేవలో ఉన్నాడు, రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క శరీరము పూర్తిగా ఆధ్యాత్మికం అయిపోయింది. భౌతికమైన శరీరం లేదు ఎవరికి, హనుమంతునికి భౌతికమైనటువంటి శరీరము. భౌతిక శరీరం ఉంటే దానికి మృత్యు ఉంది, నాశనం ఉంది, కాలానికి లోబడి ఉంటుంది. బట్ ఆధ్యాత్మిక శరీరానికి మృత్యువు లేదు, కాలానికి లోబడి ఉండదు. కాబట్టి హనుమంతునికి కాలానికి ఎటువంటి సంబంధము లేదు. ఆయన ఈ త్రేతాయుగంలో ఉంటాడు, నెక్స్ట్ త్రేతాయుగంలో కూడా ఉంటాడు. ఆయనకి ఎటువంటి కాల ప్రభావం అతని మీద చూపించడు. ఆయన యొక్క శరీరం దివ్యమైంది కాబట్టి ఆ శరీరం నాశనం కాదు, పవిత్రమైంది, సచ్చితానందాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆయన త్రేతాయుగంలో ఉంటాడు, ద్వాపరయుగంలో ఉంటాడు, కలియుగంలో మురారి గుప్తా కూడా వచ్చాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇంకా కూడా ఉంటాడు. ఆంజనేయ స్వామికి చైతన్య మహాప్రభుకి ఏ సంబంధము, హనుమంతునికి రామునికి ఏం సంబంధం ఉంది? అదే సంబంధము. చైతన్య మహాప్రభు ఎవరో కాదు, రాముడు, హనుమంతుడు, అదే సంబంధం. రామాదిమూర్తి సుకళ నేమేన తిష్టన్ నారావతార మకరోద్భవ నేషు కింతు కృష్ణ స్వయం సమవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం. రామాదిమూర్తి సుకళ నేమేన తిష్టన్, ఈ కృష్ణుని యొక్క అవతారాలు రాముడు కృష్ణుడు అంత పోతారు సేమ్, అదే కృష్ణుడు చైతన్య మహాప్రభు. కాబట్టి రాముడికి హనుమంతుడికి ఏ సంబంధం ఉందో అదే సంబంధము చైతన్య మహాప్రభుకి హనుమంతుడికి.
దేవతలంతా కూడా వెళ్లి ద్వారకు వెళ్లి కృష్ణుణ్ణి దేవాలదేవుడిగా అత్యంత వైభవంగా కీర్తిస్తున్నారు. మేమంతా కూడా ఎంతో శక్తివంతులైనటువంటి దేవతలంతా కూడా ముక్కుదాడి వేసినటువంటి ఎద్దులాగా మీ యొక్క అధీనంలో ఉంచబడుతున్నాము అని చెప్పి ప్రార్థిస్తున్నారు. దక్ష యజ్ఞంలో 4వ కంటలు చెప్తున్నారు. శివుడు లేకపోవడం వల్ల ఆ యజ్ఞం అంతా కూడా నిర్విఘ్నం అయిపోయింది, విఘ్నం కలిగింది, పూర్తి ధ్వంసం అయిపోయింది. మళ్ళీ బ్రహ్మదేవుడు అందరినీ కూడా ప్రసన్నం చేసి ఆ శివుణ్ణి సాటిస్ఫై చేసినాక మళ్ళా 2వసారి యజ్ఞం చేయించి దక్షిణ దగ్గర మళ్ళా ఆ యజ్ఞం పరిపూర్ణం చేయడం జరిగింది. అదేవిధంగా అదే కంటలోనే శివుడు అందరిలో ఆత్మని ఆత్మరూపంలో ఉన్నాడని చెప్పారంటున్నారు. మరి ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్, సామాన్య
ఇక్కడ దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు, క్లియర్ గా ఉంది భాగవతంలోనే. నువ్వు చెప్పిందన్న ఆన్సర్ ఉంది అక్కడ. శివుడు లేని దాని వల్ల, శివునికి అగౌరవపరచడం వల్ల దశయజ్ఞం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది, అది నిజము. శివుడు వైష్ణవానం యథాశంభం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. శివునికి అగౌరవపరిస్తే ఆ యొక్క ఏ కార్యక్రమమైనా కానీ అది నిర్విఘ్నం, అది సక్సెస్ కాదన్నమాట. ఎందుకంటే శివుడు భగవంతునికి చాలా సన్నిహితమైనటువంటి సహచరుడు, కాబట్టి భగవంతుడు దాన్ని స్వీకరించడు అనడానికి అది ఒక ఉదాహరణ. ఆ యజ్ఞంలో ఎటువంటి ఆహుతి వేసినా గానీ దేవతలకి అవమానపరిచి విష్ణువుని మనం గాని పూజించినట్లయితే ఆ ఆహుతిని భగవంతుడు స్వీకరించడు అని చెప్పడానికి నిదర్శనం. ఆయన ఒక గొప్ప భక్తుడు కాబట్టి వైష్ణవానాం. ఇప్పుడు హనుమంతుడు, ప్రతి ఒక్కరు తెలుసు హనుమంతుడు వచ్చి శివుని యొక్క అంశం అని చెప్పి, అవునా కదా? ప్రతి ఒక్కరికి తెలుసు శివుని యొక్క అంశము హనుమంతుడు అని చెప్పి. కాబట్టి శివుని యొక్క భక్తిని మనం చూడాలంటే హనుమంతుడిలో మనం చూడొచ్చు అనమాట. ఎంత గొప్ప డివోషన్ ని భగవంతుని మీద శివుడు కలిగి ఉన్నాడు అనేసి. కాబట్టి ఆయన మహాభక్తుడు కాబట్టి ఆయనకు అపరాధం జరిగింది కాబట్టి దక్షయజ్ఞం అనేది పూర్తిగా, మరి అదే దక్షయజ్ఞంలో చివరిలో చెప్తున్నారనమాట అందరూ కలిసిన తర్వాత, అంత ఈ వీరభద్రుడు అంతా వచ్చి మొత్తాన్ని నాశనం చేసేస్తారు, వాళ్ళు అపవిత్రం చేసేస్తారు. అప్పుడు అందరూ కలిసి ఏం చెప్తున్నారు, ఓం అపవిత్రో పవిత్రోవా సర్వావస్థ గతోప్యవా. ఈ శ్లోకం అక్కడే వచ్చేది, ఆ ఓం అపవిత్రో పవిత్రోవా సర్వావస్థ గతోప్యవా యాస్మరేత్ పునరేకాక్ష సబ్బహ అని వచ్చింది. కాబట్టి అంతా గబ్బైపోయినది, ఇక్కడ అంతరంగంగా గబ్బైపోయినాం. ఎందుకంటే వైష్ణవునికి అపరాధం చేసి బాహ్యంగా కూడా అశుభ్రంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, పునరేకాక్షని యొక్క నామాన్ని కీర్తించినట్లయితే కృష్ణ యొక్క నామాన్ని అంతా కూడా పవిత్రం పొందని చెప్పి మళ్ళీ బ్రహ్మదేవుడు చెప్తాడు ఈ శ్లోకాన్ని. కాబట్టి అందరూ కలిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మళ్ళీ చివరికి ఆ యజ్ఞం దేంతో కంక్లూడ్ అయింది, హరినామంతో. మళ్ళీ శివుణ్ణి వాళ్ళందరూ కూడా వచ్చి కీర్తిస్తారనమాట. కాబట్టి శివుడు సాధారణ వ్యక్తి కాదు, సాధారణ జీవుడు కూడా కాదు. మనం భక్తుడు అని చెప్పేసి మన మాదిరి భక్తుడు అనుకోవడానికి కూడా లేదు శివుణ్ణి, మనం అట్లా కూడా అనుకునేస్తాం ఎందుకంటే మనం బద్ధజీవులం. శివుడు వచ్చి ఆయన తత్వమే వేరే, శివతత్వం. క్షీరం యథాధి వికార విశేష యోగా, ఆయన జీవతత్వం కింద రాడాయన. క్షీరం యథాధి వికార, పాలల్లో నుంచి పెరుగు వస్తుంది, అయితే పెరుగు మాత్రం పాలు కాదు. అదే అనమాట శివుడికి విష్ణువుకు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో శివుడు విష్ణువు కాదు, అయితే విష్ణువు నుంచి శివుడు వచ్చాడని చెప్పి ఇక్కడ ఈ బ్రహ్మ సంహిత చెప్తూ ఉందన్నమాట. కాబట్టి మనం ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. దేవాదేవుడు విష్ణు, ఏకలేశ్వర కృష్ణ తారసభ మృత్యు అనేది మాత్రం స్పష్టంగా ఉంది. ఓకే, ఇంద్రా శ్రీమద్ భాగవతంకి శిలా ప్రభుపాదికి గురుదేవికి మిథాయ గౌరవ ప్రేమనందు.